మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం డాక్టర్ సుందర్రాజ్ పెర్మాల్ గారి ఆరోగ్యవాణి కార్యక్రమం అక్టోబర్ 7, 2019 నాటి ఎపిసోడ్
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. చాలా చక్కగా విజయదశమి పండుగని, నవరాత్రుల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఈ చుట్టుపక్కల అన్ని గుళ్ళల్లో కూడా ఎంతో చక్కగా అమ్మవారిని అలంకరించి, అలాగే పందిరల్లో కూడా అమ్మవారిని అలంకరించి, రకరకాల అవతారాల్లోని రకరకాల అలంకారాలతోటి అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. ఈ ఆనందోత్సాహాల్లోని మనము ఎన్నో చక్కటి పిండి వంటలు వండుకుని తింటాము, ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఇలాంటి విజయదశమి రోజునాడు ఒక పేషెంట్ నాకు నా దగ్గరికి వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితం ఆ రోజు, అప్పట్లో నేను హైదరాబాద్లో ఉండేవాడిని, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసేవాడిని. సో ఆయన పరిస్థితి ఏంటంటే, ఒక 5 సంవత్సరాలుగా ఆయన కుర్చీలో కూర్చోవడం తప్ప మంచం మీద పడుకోవడం అనే అవకాశం లేని స్థితిలో వెన్నెముక అనేది అతుక్కుపోయి చాలా గట్టిగా అయిపోయి ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఉన్నది. సో పడుకోవాలన్నా కూడా కుర్చీలో కూర్చుని పడుకోవడమే. అలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చినప్పుడు వెంటనే చూడగానే డయాగ్నోసిస్ అయిపోతుంది. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా అది యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనే జబ్బు అని. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనేది ముఖ్యంగా వెన్నెముకకి వచ్చేటువంటి జబ్బు. ఈ జబ్బు ఏదైతే ఉన్నదో, వెన్నెముకలో ఉండే 33 వెన్నుపూసలు వాటి మధ్యలో ఉండే ఫ్లెక్సిబిలిటీకి కారణమయ్యేటువంటి కార్టిలేజ్ ఇవన్నీ కూడా అతుక్కుపోయి ఒకటే ఒక ఎముకగా అయిపోయి బ్యాంబూ స్పైన్ అంటారు, అంటే ఒక వెదురు బొంగులాగా స్పైన్ అంతా అయిపోయి అటు ఇటు తిరగడం కష్టమైపోయి చాలా ఇబ్బంది పడుతూ విపరీతమైన పెయిన్తో సఫర్ అయ్యేటువంటి ఒక రకమైనటువంటి ఆటోఇమ్యూన్ డిసార్డర్ అని మనం చాలాసార్లు ఇంతకుముందు చెప్పుకున్నాము. మన రోగ నిరోధక శక్తి మన మీదే అటాక్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి జబ్బుల్లో ముఖ్యమైనది ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్. 100కి పైగా ఇటువంటి ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా యథావిధిగా డాక్టర్లు స్టెరాయిడ్స్ లేదా ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ మన రోగ నిరోధక శక్తిని అణిచివేసేటువంటి మందులు ఇస్తుంటారు. అయితే ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనేది చాలా కాలంగా మన వెన్నెముక, వాటిలో ఉండే జాయింట్స్, కేళ్లలోని ఇన్ఫ్లమేషన్ పూత పూసినట్టుగా వాపు వచ్చినట్టుగా అయ్యి, దాని తర్వాత నెమ్మదిగా అవంతా కూడా బిగుసుకుపోయి అవన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ కోల్పోయి వాటి సాఫ్ట్నెస్ అనేది కోల్పోయి గట్టిగా అయిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య అన్నమాట. ఇది కేవలం వెన్నెముకలోనే కాదు, భుజాల్లో రావచ్చు, మక్కల్లో, హిప్స్లో కూడా రావచ్చు. కొంతమందికి దీని వలన కళ్ళల్లో సమస్యలు, అలాగే పేగుల్లో కూడా సమస్యలు వస్తాయి. అది ఎలా వస్తాయో మనం డిస్కస్ చేసుకుందాం. బట్ ముఖ్యంగా ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనే జబ్బు ఉన్న వాళ్ళకి నడుము నొప్పి అనేది చాలా ముఖ్యమైన సిమ్టమ్గా కనబడుతుంటుంది అన్నమాట. చాలా అన్ని బిగుసుకుపోవడం, అన్ని కీళ్ళు బిగుసుకుపోవడం అనేది ముఖ్యమైన సిమ్టమ్గా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఎందువల్ల వచ్చింది అని చాలామంది అడుగుతుంటారు పేషెంట్లు మనల్ని. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనేది ఎందుకు వస్తుందో తెలియదు అని మోడర్న్ సిస్టమ్ చెప్తుంది. కాజ్ ఈజ్ అన్నోన్ అంటున్నారు. అయితే ఇది వచ్చిన వాళ్ళలో 90% మందికి పైగా పేషెంట్స్లోని హ్యూమన్ లోకోసైట్ యాంటీజెన్ HLA-B27 అంటారు, ఇది ఉన్నది శరీరంలో, రక్తంలో ఉన్నది, అండ్ దాని వలననే వస్తూ ఉండొచ్చు అని అనుకుంటారంట. బట్ బేసిక్గా ఇది ఇట్స్ ఇమ్యూన్ డిజార్డర్, మన ఇమ్యూన్ సిస్టమ్ మన మీద అటాక్ చేయడం వల్ల వచ్చేటువంటి జబ్బు అనమాట. ఇది తెలుసుకోవడానికి స్కానింగ్లో ఇందాక చెప్పిన HLA-B27 లాంటి రక్త పరీక్షల ద్వారా ఇది ఉన్నది అనేది తెలుస్తుంది అనమాట. అయితే అలోపతిక్ సిస్టంలో మీ ఏ మెడికల్ సిస్టంలో కూడా, మెడికల్ టెక్స్ట్ బుక్లో కూడా చూస్తే యాంకలైజింగ్ స్పాండిలైటిస్కి క్యూర్ లేదు, ఇది తగ్గదు, ఈ జబ్బు ఇంకా పెరిగిపోతుందే తప్ప దీన్ని తగ్గించే అవకాశం లేదు. మహా అయితే మందుల ద్వారా, ఎక్సర్సైజుల ద్వారా ఆ సిమ్టమ్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసి మరీ వర్సన్ అవ్వకుండా ఆపచ్చు తప్ప ఏమీ చేయలేము మరీ ఇబ్బందిగా ఉంటే సర్జరీ చేస్తాము, అది కూడా పెద్దగా ఎఫెక్టివ్ కాదు. మెయిన్లీ స్టెరాయిడ్స్ వాడతాము. అలోపతిక్ సిస్టమ్ చెప్పేది అయితే దీన్ని ఆయుర్వేదంలో సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయొచ్చు అనేది చాలామందికి తెలియదు. నేను నా హాస్పిటల్లో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ మేము చాలా కేసెస్ ఆఫ్ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ హ్యాండిల్ చేసి చక్కగా ట్రీట్ చేసి మంచిగా తగ్గించి పంపించాము. అయితే నా అనుభవాలు చెప్పే ముందు అసలు ఈ డిసీజ్ గురించి ముందు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జనరలీ మగవాళ్ళలో ఎక్కువ వస్తుంటుంది అండ్ అది కూడా 20-30 సంవత్సరాల ఏజ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్లో కొద్దిగా బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది, లేదా మక్కల్లో నొప్పితో స్టార్ట్ అవుతుంది, స్టిఫ్నెస్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చేస్తుంది విపరీతమైన నొప్పి బిగుసుకుపోవడం తోటి. అట్లా అది పెరుగుతుందని అప్పుడు అనుమానం వస్తుంది ఏంటి ఇలా అవుతుంది అని. వెన్నెముకలో ఉండేటువంటి ఫ్లెక్సిబిలిటీ, భగవంతుడు మనకి మెడ నుండి నడుం దాకా 33 వెన్నుపూసలను అమర్చాడు. మామూలుగా మెడ నుండి నడుం దాకా ఒకటే ఎముక పెట్టచ్చు, కానీ 33 పూసల్లాగా పెట్టాడు. ఎందుకు పూసలు పెట్టాడు? ఆ పూసల్లోంచి వెన్నుపాము వెళుతోంది అండ్ ఆ పూసకి పూసకి మధ్యలో కాట్లేజ్ ఉంది, మెత్తటి పదార్థము. దీనివల్ల ఏంటంటే మనం ఎట్లా కావాలంటే అట్లా మన మెడ నడుము వీపు భాగాన్ని ఎటు కావాలంటే అటు చాలా సులువుగా ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేయడానికి తిప్పడానికి అవకాశం ఇచ్చే విధంగా ఈ వెన్నుపాము అనేది వెన్నెముక అనేది తయారై ఉన్నది. అటువంటి వెన్నెముకలోని మొబిలిటీ మూమెంట్ అనేది తగ్గిపోవడం ఈ ముఖ్యమైన సిమ్టమ్గా ఈ జబ్బులో కనబడుతుంది. అలాగే ఛాతీ కూడా గాలి పీల్చుకోవడానికి ఎక్స్పాండ్ అవ్వకపోవడం, ఈ రిబ్స్ కూడా ఫిక్స్ అయిపోయినట్టుగా అక్కడ ఉండే కండరాలన్నీ కూడా బిగుసుకుపోవడం అండ్ ముందుకు వంగడం సైడ్కు వంగడం ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి అన్నమాట. అండ్ చాలామందిలో బరువు తగ్గిపోవడం, ఎక్కువగా జ్వరం వస్తూ ఉండడం, నీరసంగా ఉండడం ఇలాంటివి కూడా కనిపిస్తుంటాయి. రెస్ట్ తీసుకుంటే పెయిన్ పెరుగుతుంది, చాలా ముఖ్యమైనటువంటి సిమ్టమ్ ఇది. మామూలుగా నడు నొప్పి మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు నడిస్తేనో నిలబడితేనో పని చేస్తేనో వాళ్ళకి నొప్పి పెరుగుతుంది. వీళ్ళు ఏదైనా యాక్టివిటీ చేసి కాస్త జాయింట్స్ని కదిలిస్తే కొంచెం పెయిన్ రిలీఫ్ వస్తుంది, రెస్ట్ తీసుకుంటే పెయిన్ పెరిగిపోతుంది. సో ఇది ముఖ్యమైన సిమ్టమ్గా అందరూ గమనించాల్సింది. ఇటువంటి ప్రాబ్లం ఎవరికైనా మనకు కనబడుతుంటే కనుక ఇనీషియల్ స్టేజెస్లోనే వాళ్ళకి తగినటువంటి రక్త పరీక్షలు స్కానింగ్లు చేయించి ఆ డయాగ్నోస్ చేస్తే తొందరగా ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇది వెన్నెముకలో మొత్తం మెడ నడుము మధ్య భాగంలో ఎక్కడైనా రావచ్చు. అలాగే ఈ బంతి గిన్న కీలు ఉంటుంది కదా మన సాక్రోలియాక్ జాయింట్ మన తొడ ఎముకకి హిప్కి మధ్యలో ఉండే అందులో కూడా రావచ్చు, ఎక్కడైనా కూడా రావచ్చు. 18 సంవత్సరాల కన్నా ముందు అంటే ఇంకా చిన్నపిల్లల్లో వస్తే కనుక వాళ్ళలో ఎక్కువ మోకాళ్ళలో మడమలలో అక్కడ ఎక్కువ వస్తుందన్నమాట, వెన్నెముకలో కాకుండా మటికలర్లీ హీల్ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో కొంతమందికి కంటి లోపల యాంటీరియర్ ఛాంబర్ ఆఫ్ ద ఐలో ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది, దానివల్ల కంటి నొప్పి, రెడ్నెస్, వెలుగుని తట్టుకోలేకపోవడం ఇటువంటిది కూడా ఈ శరీరం లోపల HLA-B27 అనే యాంటీజెన్ ఉండడం వలన అక్కడ ఇన్ఫ్లమేషన్ వెన్నెముకలో వచ్చినట్టే పూత పూసినట్టే కంటి లోపల కూడా పూత పూస్తుంది అనమాట, అట్లాంటి అవకాశం కూడా ఉన్నది. సో లంగ్స్లో కూడా ఉండాల్సిన ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి అంత ఫైబ్రస్గా అయిపోయి అప్పర్ పోర్షన్ ఆఫ్ ద లంగ్ పైన లంగ్ పై భాగంలో బిగుసుకుపోవడం అనేది కూడా కొంతమందిలో కనబడుతూ ఉంటుంది. ఇలా రకరకాల ఆర్గాన్స్లో ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్, యాంకలైజింగ్ అంటే బిగుసుకుపోయి గట్టిగా అయిపోవడం అనమాట, ఇది కనబడుతుంటుంది. అయితే ఇందాక నేను చెప్పినటువంటి పేషెంటు ఆయన కంసాలి పని చేసుకునే పేషెంట్ అనమాట. ఆయన ఒకనొక స్టేజ్లో వాళ్ళ వైఫ్ ఏం చెప్పిందంటే ఈయన 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడండి, ఇలా నేను బతకలేను, అలా నిలబడలేక కూర్చోలేక పడుకోలేక ఏ స్థితిలో కూడా కంఫర్టబుల్గా లేక విపరీతమైన నొప్పులతో పెయిన్ కిల్లర్ వేసుకుంటే కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇంత కష్టపడి నేను బతకలేను, నేను చచ్చిపోతాను అని చెప్పడము, అలాగే తెలియకుండా 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయడము, స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేయడం ఇలాంటివన్నీ చేశాడంటే అని చెప్పి భోరుమని ఏడ్చింది ఆవిడ. సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఫస్ట్ ఇది తగ్గే అవకాశం ఉంది అనుకుంటే ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తారంటే పేషెంట్కి అభయాన్ని ఇవ్వమంటారు, ఆశ్వాసం ఇవ్వమంటారు, నీకేం పర్వాలేదు ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకొని నీకు తగ్గుతుంది అని. కానీ డాక్టర్లు అలా ఆశ్వాసన ఇవ్వడానికి భయపడుతుంటారు. ఎందుకు అంటే నీకేం పర్వాలేదు తగ్గుతుంది అని ముందే చెప్తే ఒకవేళ పేషెంట్ దురదృష్టవశాత్తు బాడీ రెస్పాండ్ కాక తగ్గకపోతే డాక్టర్ని అక్యూజ్ చేస్తారేమో, నువ్వు తగ్గుతుందని చెప్పావు కానీ తగ్గలేదు ఎందుకు అని అడుగుతారేమో అనే ఒక భయంతో చాలామంది డాక్టర్లు చెప్పలేను తగ్గితే తగ్గుతుంది లేకపోతే లేదు అని పెదవి విరిచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి. ఇది కూడా అర్థం చేసుకోగలం, ఎందుకంటే ఈ రోజున డాక్టర్స్ పైన కూడా విపరీతంగా అటాక్స్ జరుగుతున్నాయి, కోర్టులో కేసులు వేస్తున్నారు. వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఈ ట్రీట్మెంట్ అనే ఒక ప్రొఫెషన్ ఏదైతే ఉందో, వైద్య వృత్తి ఏదైతే ఉందో, అది కేవలం డబ్బులు సంపాదించడానికే కాక చాలా ఎక్కువ మెంటల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా స్ట్రెయిన్ చేసే, డిమాండ్ చేసేటువంటి ప్రొఫెషన్ ఇది. అలాంటి దాంట్లో ఎక్స్ట్రాగా ఇటువంటి కోర్ట్ కేసులు లేకపోతే ఫిజికల్ అటాక్స్ వీటికి భయపడి పేషెంట్కి ధైర్యం చెప్పడం అనేది, ధైర్యం చెప్పడానికి వీళ్ళకి ధైర్యం చాలట్లా, నీకేం పర్వాలేదు తగ్గిస్తాను నువ్వు ధైర్యంగా ఈ మందులు వాడు లేకపోతే ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పడానికి డాక్టర్స్కి ధైర్యం చాలట్లా. అందువల్ల ఎందుకు ఇలా అవుతోంది అంటే మెడికల్ ప్రొఫెషన్ కూడా ఒక రకంగా యూనో కమర్షియల్గా అయిపోవడం, డబ్బులు విపరీతమైనటువంటి డబ్బులు ఛార్జ్ చేయడం, ఆ డబ్బులు కట్టేటువంటి పేషెంట్స్ దే ఎక్స్పెక్ట్ ద డాక్టర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ లైక్ యూనో ఒక మిరకిల్ చేసి ఆ జబ్బును తగ్గిస్తాడు అని అనుకోవడం, దానికోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పడడానికి సిద్ధపడడం, ఇట్లాంటి సమస్యలు వల్ల అటు డాక్టరు ఇటు పేషెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టరు ఆ సమస్యను ఇంతకు ముందు సాల్వ్ చేసి ఉంటే, అటువంటి జబ్బులు ట్రీట్ చేసి ఉంటే, అతను ధైర్యంగా నేను చేస్తాను అని చెప్తే ఆ డాక్టర్ ఇచ్చిన అభయం వలన పేషెంట్ మనసులో కలిగేటువంటి విశ్వాసం, ఆ ఫెయిత్ అనేది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో ఎంతో చక్కటి పాత్రను పోషిస్తుంది. అటువంటి ఫెయిత్ మనము డాక్టర్ నుంచి పొందాలి అంటే మనం కూడా డాక్టర్ గారికి ఫెయిత్ ఇవ్వాలి. డాక్టర్ గారు మీరు చెప్పండి, మీరు తగ్గిస్తే తగ్గించండి, లేదంటే లేదు ఎలా అయినా పర్వాలేదు అనే ఒక ఫెయిత్ని పేషెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ ప్రొఫెషన్ని కమర్షియలైజ్ చేయకుండా కేవలం విలువలతో కూడినటువంటి ప్రాక్టీస్ చేయడానికి డాక్టర్లు కూడా ప్రయత్నించాలి. డాక్టర్ వైపు నుండి, పేషెంట్ వైపు నుండి కూడా ఈ అప్రోచ్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది కనబడుతుంది. నా వరకు నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంతకుముందు నేను కనుక వేరే పేషెంట్స్కి తగ్గించుంటే కనుక నేను ధైర్యంగా చెప్తాను, భగవంతుడి మీద భారం వేస్తాను, వాళ్ళు మళ్ళీ నన్ను అక్యూజ్ చేస్తారా, ఇదేమో ఆలోచించను, ధైర్యంగా మీకేం పర్వాలేదు నేను చాలామంది పేషెంట్లు తగ్గించాను మీకు కూడా తగ్గుతుంది అని విశ్వాసం, ఈ ఫెయిత్ అనేది చాలా మటుకు బాడీ లోపల హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది అని ఆయుర్వేదంలో చెప్తారన్నమాట. అందుకని ఆ ఫెయిత్ ఇవ్వడం అనేది ముఖ్యంగా నేను అనుకుంటాను. ఆ పేషెంట్కి అట్లాగే చెప్పాను, ఏం పర్వాలేదండి మీకు తగ్గుతుంది, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాను. సో అయితే చాలామందికి ఇటువంటి పరిస్థితుల్లో పంచకర్మ చికిత్స చేయడం, ఆ పంచకర్మ చికిత్స కూడా చాలా పథ్యాలు, దాంతోపాటు కొంత ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యేటువంటి చికిత్సలు, వాటికి తోడుగా రెగ్యులర్గా ప్రాణాయామం చేయడము, ధ్యానం చేయడము, ఆసనాలు చేయడము, ఎక్సర్సైజులు చేయడము, డైట్ రెగ్యులేషన్స్ చేయడము, ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అవసరమవుతాయి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ని హ్యాండిల్ చేయాలి అంటే. సో అటువంటి కండిషన్లోని జనరల్లీ మేము ఎట్లా హ్యాండిల్ చేస్తాము అనేది మీతో షేర్ చేసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము, వింటూనే ఉండండి. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
రాజమణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా ఆడవారి పట్ల సమాజ దృక్పథం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. బయట మనం ఏమి సాధించినా ఇంట్లో నీకు ఈ చీర బాగుందోయ్, ఈ వంట నీ చేయి తగిలి మహత్తరంగా మారిందోయ్ లాంటి చిన్న చిన్న ప్రశంసలు మన పాలిట పద్మశ్రీ పురస్కారాలే, అవునంటారా? ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న స్త్రీలు మీ అభిప్రాయాల్ని, అనుభవాల్ని మాకు ఈమెయిల్ చేయండి అన్నట్టు మీ అనుభవాలు చెప్పేటప్పుడు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి. మీరేం దిగులెట్టుకోకండే. మీరు పంచుకునే అభిప్రాయాలు, అనుభవాలు ఇటువంటి స్థితిలోనే ఉన్న వేరే స్త్రీలకు మార్గదర్శకాలు కావచ్చు. ఇంతే కాదండి, వీటితో మన మహిళలకు అవసరమయ్యే చిన్ని చిన్ని చిట్కాలు, స్ఫూర్తిదాయకమైన మహిళల సమాచారం, లేటెస్ట్ ఫ్యాషన్ ఇలా అన్నీ అందిస్తుంది మీ ఆర్జే అశ్విని మన సరికొత్త కార్యక్రమం నవీనలో ప్రతి గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు. మరి మన సరికొత్త ప్రోగ్రాం నవీన కోసం మీరు మీ అనుభవాలను myindpodcasts@gmail.com తప్పకుండా పంపిస్తారు కదా.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, కుటుంబంలో ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబంలోని సభ్యులందరికీ తన విద్యను అందిస్తుంది. అదే మన సమాజంలో ఉన్న స్త్రీలందరూ విద్యాధికులైతే భావి భారతం ఎంతగా అభివృద్ధి చెందుతుందో వేరే చెప్పాలా. పిల్లలకు తల్లే మొదటి గురువు. ఈ విషయాన్ని గుర్తించండి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా చదివించండి. సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. ఇది సమాజ హితం కోరి మైండ్ మీడియా వారు అందిస్తున్న సందేశం. జై హింద్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవంటి వెన్నెముకల్లో ఉండేటువంటి వెన్ను పూసలు ఒకదానితో ఒకటి అతుక్కుపోవడం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి యాంకులైజింగ్ స్పాండిలైటిస్. సో దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో నా దగ్గరికి వచ్చినటువంటి ఆ పేషెంట్ వచ్చినప్పుడు విపరీతమైన నొప్పితో బాధపడుతూ కూడా ఆయన చాలా రకాలైనటువంటి ఇంగ్లీష్ మందులు వాడుతున్నాడు. ఈ కార్టికోస్టెరాయిడ్స్, మెయిన్గా స్టెరాయిడ్స్ వాడుతున్నాడు. దాంతోపాటు ఎబోప్రోఫిన్, డెక్లోఫినాక్, ఇండోమెథాసిన్, అండ్ బాగా నొప్పి వచ్చినప్పుడు ఓపియం, ఓపియోయిడ్ పెయిన్ కిల్లర్స్ కొన్ని ఉంటాయన్నమాట, మార్ఫిన్ లాంటివి, అలాంటివి తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంత సివియర్ పెయిన్ని ఈ మందులన్నీ కూడా తగ్గించలేని పరిస్థితుల్లో ఏమి చేయలేక ఆ నొప్పిని తట్టుకోలేక సర్జరీ చేసినా కూడా ఏమీ అవకాశం లేదు అని డాక్టర్లు చెప్పడం వల్ల ఆ పేషెంట్ నేను ఇంకా బతకడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం, దానివల్ల ఆవిడ ఆయన భార్య బోర్ బోర్ని ఏడవడం నాకు ఎంతో కూడా హృదయాన్ని త్రవింపజేసింది. ఇది ఎందుకు ఆ పేషెంట్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే, అంతకుముందు కూడా చాలామంది పేషెంట్లు చేసాం, ఆ తర్వాత కూడా చాలామంది చేసాం, చాలామందికి ట్రీట్మెంట్ చేసాం, బట్ జీవితం పైన విరక్తి పుట్టి చనిపోదాం అనుకున్నంత స్థితికి తీసుకెళ్లేటువంటి జబ్బు ఇది అని మీకు చెప్పడానికి. అండ్ ఇనీషియల్ స్టేజెస్లోనే మీ చుట్టుపక్కల ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటిది ఉంటే నొప్పి రెస్ట్ తీసుకోవడం వల్ల పెరుగుతోంది అండ్ పని చేస్తే తగ్గుతోంది, అటువంటి పెయిన్ మీ చుట్టుపక్కల ఎవరికైనా ఉంటే వెంటనే వాళ్ళని అలర్ట్ చేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇనీషియల్ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేస్తే చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అండ్ నొప్పి అనేది కేవలం నడుములోనే కాదు, ఇంకా మిగిలిన పార్ట్స్లో కూడా నొప్పి వస్తూ ఉండొచ్చు. అందువల్ల హిప్స్లో కానీ మడమల్లో కానీ మోకాళ్ళలో కానీ ఎక్కడైనా సరే రెస్ట్ తీసుకోవడం వల్ల పెరిగేటువంటి నొప్పి ఉన్నది అంటే కనుక దానికి జనరలీ డయాగ్నోసిస్లో ఎక్స్రే తీగానే చాలామందికి అర్థమైపోతుంది ఇది మొత్తం స్పైన్ అంతా కూడా ఫ్యూజ్ అయిపోయి బ్యాంబూ స్పైన్ లాగా అయిపోయింది అని, కొంతమంది ఎంఆర్ఐ కూడా తీయించి దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. దాంతోపాటు కొన్ని రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. రక్త పరీక్షల్లో సి రియాక్టివ్ ప్రోటీన్స్ అనేవి, ఈఎస్ఆర్ ఎర్త్ సెడిమెంటేషన్ రేట్, ఈ రెండు కూడా బాగా హైగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లోని. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు 90% మందికి పైగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి HLA-B27 అనే యాంటిజెన్ పాజిటివ్ వస్తుంది. అది వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఈ సమస్య యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇటువంటి సమస్యని మేము ఏ విధంగా హ్యాండిల్ చేస్తాము, ఆయుర్వేద డాక్టర్స్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనేది డిస్కస్ చేయడము, అండ్ దాంతోపాటు మనం ఎండలో మనం ఇంకేం చేయొచ్చు ఇది కూడా మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మేము జనరలీ ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ని ఎలా చూస్తాము అంటే, ఇమ్యూన్ సిస్టంలో ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన శరీరాన్ని బయట ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి మనకి భగవంతుడు న్యాచురల్గా ఇచ్చినటువంటి రక్షణ కవచం ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సెల్స్ అన్ని కూడా మన రక్షక భటులు. అటువంటి రక్షక భటులు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఇమ్యూన్ సెల్స్ని థింకింగ్ సెల్స్ అంటారు. ఎందుకు థింకింగ్ సెల్స్ అంటారంటే, ఒక బ్యాక్టీరియా వస్తే ఇది మంచి బ్యాక్టీరియానా చెడ్డ బ్యాక్టీరియానా, దీన్ని చంపాలా లేదా వదిలేయాలా అని ఆలోచించి అంటే బ్రెయిన్ని అడగదు, బ్రెయిన్కి అంత అవకాశం కూడా ఉండదు. కొన్ని కోట్ల కణాలు శరీరంలో తిరుగుతూ ఉంటాయి, ప్రతి కణము మంచిదా చెడ్డదా అని బ్రెయిన్ ఆలోచించి ఇమ్యూన్ సెల్స్కి ఇమ్యూన్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం లేదు. సో అక్కడికక్కడే డెసిషన్ తీసుకుని మంచిదైతే దాన్ని వదిలేసి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా లేదా హార్మ్ఫుల్ అయినో అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే వాటిని చంపేసేటువంటి ఆలోచన అండ్ శక్తి ఉన్నటువంటి అద్భుతమైన సెల్స్ ఇమ్యూన్ సెల్స్. అటువంటి ఇమ్యూన్ సెల్స్ కన్ఫ్యూజ్ అయిపోయి మన శరీర కణాలనే శత్రువులు అనుకుని మన శరీరం మీదే అటాక్ చేస్తున్నాయి. ఇక్కడ పర్టికులర్లీ వెన్నెముక మీద అటాక్ చేయడము, జాయింట్స్ మీద అటాక్ చేయడము, ఆ జాయింట్స్ అన్నీ కూడా పూడుకుపోయి కలిసిపోయి ఫ్లెక్సిబిలిటీ పోయి ఎముకకి మధ్యలో కూడా ఎముక తయారైపోయి అన్ని బిగుసుకుపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ ఇమ్యూన్ సెల్స్ మన శరీరం మీద ఇలా అటాక్ చేస్తున్నాయి అనేది మనం కనుక ఆలోచిస్తే, బాడీ లోపల విపరీతంగా ఎండోటాక్సిన్స్ తయారయ్యి ఆ ఎండోటాక్సిన్స్ అనేవి జనరలీ టాక్సిన్స్ అనేవి బయట నుంచి మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, లేకుంటే మనం తీసుకుంటున్న ఆహారంలో పెస్టిసైడ్స్ వల్ల కానీ, లేకుంటే మనం వాడుతున్న కాస్మెటిక్స్లో ఉండే కెమికల్స్ కానీ, ఇవి బాడీలోకి ఎంటర్ అయ్యి టాక్సిన్స్గా మారే అవకాశం ఉంది. కానీ ఎండోటాక్సిన్స్ అనేవి ఏంటంటే మన శరీరంలో మనమే తయారు చేసుకుంటున్నటువంటి టాక్సిన్స్. ఇవి ఎందుకు తయారు చేసుకుంటున్నారు శరీరం, అసలు ఎందుకు శరీరానికి ఇబ్బంది పడే టాక్సిన్స్ని శరీరమే ఎందుకు తయారు చేసుకుంటుంది అని కనుక మనం ఆలోచిస్తే, ఇక్కడ ఏమవుతుందంటే శరీరం చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి శరీరం లోపల. ఆ కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్ అనేవి తయారవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే వీటిని అయాన్స్ అనుకోవచ్చు, కెమిస్ట్రీలో అయాన్స్. ఈ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రీ అని ఎందుకంటారంటే శరీరం అంతా తిరుగుతుంటాయి. అండ్ రాడికల్స్ అని ఎందుకంటారంటే ఇవి వేరే కెమికల్ రియాక్షన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. ఎందుకంటే ఇవి స్టేబుల్ అవ్వడం కోసం వేరే కెమికల్ రియాక్షన్స్లోని అయాన్స్ని, యూనో ఆటమ్స్ని, వాటిని, మాలిక్యూల్స్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇవి శరీరంలో అంతా తిరుగుతూ శరీరంలో ఒక అన్ఫేవరబుల్, అన్హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. అటువంటి అట్మాస్ఫియర్లో ఈ ఇమ్యూన్ సెల్స్ అన్నీ కూడా వాటి థింకింగ్ పవర్, వాటి అనాలిసిస్ ఇవన్నీ కూడా కోల్పోయి మన శరీరంలో ఉండే కణాలే మనకి శత్రువులు అని అనుకుని ఆ కణాలపైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తాయన్నమాట. సో ఎందుకు ఈ ఎండోటాక్సిన్స్ తయారవుతున్నాయి, ఎందుకు ఈ ఫ్రీ రాడికల్స్ తయారవుతున్నాయి అంటే, అగైన్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేవకపోవడం, శరీరానికి ఇబ్బంది పట్టే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపం, ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట ఈ టాక్సిన్స్ శరీరంలో తయారవడానికి. అయితే ఈ టాక్సిన్స్ తయారయ్యి కేవలం ఆటో ఇమ్యూనిటీ మాత్రమే కాదు ఇంకా రకరకాల జబ్బుల్ని క్రియేట్ చేస్తుంది. బట్ ఇది కూడా ఒక ఈ జబ్బు కూడా వాటి వల్ల వచ్చేటువంటి చాలా రకాల జబ్బుల్లో ఇది కూడా ఒకటి. సో మనం ముందు ఈ టాక్సిన్స్ని, ఈ ఫ్రీ రాడికల్స్ని శరీరంలోంచి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లోంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తాం. ఇలా బయటికి పంపించడానికి కొన్ని రకాల బయో ప్యూరిఫికేషన్ థెరపీస్, శోధన ప్రక్రియలు చేయడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిగా వమనకర్మ అనే ఒక థెరపీ చేస్తాం. ఇందాక నేను చెప్పిన పేషెంట్ వమనకర్మ చేయించుకోవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నా వల్ల కాదండి అని చెప్పాడు. ఎందుకు అంటే వామిటింగ్ చేయిస్తాము, వామిటింగ్ చేయించినప్పుడు ముందుకు వంగి వామిటింగ్ చేసుకోవాల్సి వస్తుంది, నేను అసలు కదలలేని స్థితి, వంగలేని స్థితి, ఇలాగే స్టిఫ్గా ఉన్నాను, ఇలా కూర్చుని వామిటింగ్ చేస్తే మొత్తం అంతా ఒంటి మీద పడిపోతుంది, ఇలా రకరకాల భయాలతో నా వల్ల కాదు అని, నేను చేసుకోను అని చెప్పినా కూడా కన్విన్స్ చేసి అట్లా కాదు, ఎట్లా అయితే అట్లా అవుతుంది, మీకు తగ్గడం ముఖ్యం కదా, ఇన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఈ యొక్క థెరపీ కొంచెం కష్టమైనా సరే చేసుకోండి అని ఆయన కన్విన్స్ చేసి ఆయనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ శోధన కర్మ, వమన కర్మ అంటే ఏదో ఉప్పు నీళ్ళు తాగిచ్చి స్టమక్ వాష్ చేసేటువంటి, అంటే రకరకాల యోగ ప్రక్రియల్లో కూడా ఇలా కడుపును క్లీన్ చేయడం అది చేస్తుంటారు. బట్ ఇది ఇంకా డీప్ క్లెన్సింగ్, అంటే కణాల లోపల ఉండే టాక్సిన్స్ని బయటకు తీసుకురావాలి. అంటే ఈ వామిటింగ్ థెరపీ చేసే ముందు ఆల్మోస్ట్ ఒక 9 నుండి 13 రోజుల దాకా శరీరాన్ని ప్రిపేర్ చేస్తాం. ముందు జనరలీ వీళ్ళలో ఏంటంటే ఆకలి అనేది పూర్తిగా తగ్గిపోతుంది, ఏది తిన్నా కూడా అది అరగదు, దానివల్ల ఇంకా కాన్స్టిపేషన్ రావడము, మళ్ళీ టాక్సిన్స్ ఎక్కువ తయారవడం ఇదంతా కనబడుతుంటుంది. అందువల్ల ముందు ఆకలిని ఇంప్రూవ్ చేసి జీర్ణశక్తిని స్ట్రెంగ్తన్ చేసేటువంటి కొన్ని రకాల ఆయుర్వేద మందులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు కొంత ఎక్స్టర్నల్గా ఈ ఫ్లెక్సిబిలిటీని పెంచే కొన్ని రకాల స్పెషల్ ఆయిల్స్ తోటి మసాజ్ చేయడం, కాపడం పెట్టడం ఇవన్నీ కూడా చేస్తాం అనమాట. చేసి బాడీని ప్రిపేర్ చేసి కొన్ని రకాల మందులు ఇచ్చి బాడీని ప్రిపేర్ చేసిన తర్వాత బాడీ లోపల ఈ డైజెస్టివ్ యాక్టివిటీ కొంచెం ఇంప్రూవ్ అయింది, మెయిన్ మెడిసిన్ని శరీరంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది అని మనకి నమ్మకం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైన మందు, దాన్ని స్నేహపానం అంటారు, కొన్ని రకాల ఘృతాలు, ఆయుర్వేద మూలికలతో తయారు చేసినటువంటి మందుని తాగిస్తాం. ఈ మందు ప్రతి ఒక్క కణంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ని, ఆయుర్వేదంలో దోషాలు అంటారు మనం మోడర్న్ లాంగ్వేజ్లో టాక్సిన్స్ అంటాము, వాటిని బయటికి కదిలించి తీసుకొస్తుంది. బయటకు వచ్చినటువంటి టాక్సిన్స్ ఆల్మోస్ట్ ఒక 3 నుండి 7 రోజుల దాకా ఈ టాక్సిన్స్ని కదిలించే మందులను తాగిస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఆ టాక్సిన్స్ అన్నీ కూడా స్టమక్లో అక్యుములేట్ అవ్వడం కోసం మళ్ళీ కొన్ని ఎక్స్టర్నల్ థెరపీస్ చేస్తాము. అలాగే ముఖ్యమైన థెరపీ చేసే ముందు, వమనకర్మ చేసే ముందు రోజు స్వీట్స్ తినిపిస్తాం అన్నమాట. రోజంతా కూడా స్వీట్స్ తినిపించి, ఈ స్వీట్స్ తినడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, దాదాపు మినిమం కిలో స్వీట్స్ అయినా తినిపిస్తాం అనమాట. అంత ఇబ్బంది పడినా కూడా ఆ మరుసటి రోజు దానివల్ల సులువుగా ఈ టాక్సిన్స్ బయటికి పోవడం అనేది జరుగుతుంది అనమాట. సో వమనకర్మ రోజు ఉదయాన్నే లేచి పళ్ళు తోముకుని చక్కగా మసాజ్ చేసుకుని స్టీమ్ బాత్ తీసుకుని ఆ తర్వాత ఈ పాలు ఒక 2 లీటర్ల పాలు తాగిచ్చిన తర్వాత ఈ ముఖ్యమైన ఔషధం ఏదైతే ఉందో అమ్మన ఔషధం దాన్ని మా భగవంతుని ప్రార్థించి ఆ మందుని ఇవ్వడం జరుగుతుంది. ఈ మందు ఏం చేస్తుందంటే శరీరం లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా అక్యూములేట్ అయిన చోట నుంచి బయటికి చాలా సులువుగా ట్యాప్ విప్తే వాటర్ ఎంత ఫ్రీగా ఫ్లో అవుతుందో అంత ఫ్రీగా ఇబ్బంది లేకుండా వామిటింగ్ అయ్యేలాగ చేస్తుంది అన్నమాట. సో టాక్సిన్స్ అన్నీ కూడా ఈ వామిటింగ్ ద్వారా బయటికి పోతాయి. బయటికి పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి ఒక 6 నుండి 9 వరకు చేస్తాం ఈ థెరపీ. ఇది అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ రోజంతా కూడా కేవలం ఆకలి వేసినప్పుడు గంజి మాత్రమే తాగిస్తాము. ఇంకొక 2-3 రోజుల పాటు నెమ్మదిగా జావ, మెత్తటి, పొంగలి, చారు అన్నము ఇలా నెమ్మదిగా అగ్నిని ఇంప్రూవ్ చేసుకుంటూ, జాటరాగ్నిని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాం. అయితే ఒక అద్భుతమైన చేంజ్ మాకు ఈ వమనకర్మ చేయగానే పేషెంట్స్లో కనిపించేది, ఇందాక నేను చెప్పిన ఆ పేషెంట్లో కనిపించింది ఏంటంటే వమనకర్మ అవ్వగానే మొట్టమొదటిసారి పేషెంట్ మంచం మీద పడుకోవడం అనేది జరిగింది అన్నమాట. అది కూడా పూర్తిగా ఫ్లాట్గా కాదు, ఒక 6 దిండ్లు ఒకదానిపైన ఒకటి వేసుకుని కొద్దిగా వంగి పడుకోవడం అనేది జరిగింది. అలాగే టేబుల్ పైన కూడా, అప్పటిదాకా మేము ఈ శారీరకంగా ఎక్స్టర్నల్ థెరపీస్ ఏవైతే చేస్తామో మసాజ్లు ఇలాంటివన్నీ కూడా కుర్చీలో కూర్చోబెట్టి చేస్తాం, మసాజ్ టేబుల్ పైన కూర్చోబెట్టడానికి అవకాశమే రాలేదు. సో మొట్టమొదటిసారి ఈ వమనకర్మ అవగానే కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఆ టేబుల్ పైన పడుకోవడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇందాక చెప్పినట్టే మళ్ళీ అగ్నిని ఇంప్రూవ్ చేస్తూ కొన్ని ఎక్స్టర్నల్ థెరపీస్ చేస్తూ నెమ్మదిగా రోజుకు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఒక తలగడ తగ్గించి 6 నుండి 5, 5 నుండి 4, 4 నుండి 3 అలా నెమ్మదిగా తలగడలు తగ్గించుకుంటూ రెండవ చికిత్స అది విరేచన కర్మ లేదా రేచన కర్మ అంటారు. ఇది మిగిలిన టాక్సిన్స్ ఇంకేమైనా శరీరంలో ఉంటే కనుక వాటిని మోషన్స్ ద్వారా శరీరం నుంచి బయటకు పంపించడం. మళ్ళీ మోషన్స్ ద్వారా అంటే నార్మల్లీ కడుపు కాన్స్టిపేషన్ అది ఉంటే ఏదైనా ఒక లాక్సిటివ్ లేదా పరగటివ్ వేసుకుంటే కడుపు క్లీన్ అయిపోతుంది అంటారు, లేదా పేగులు క్లీన్ అవుతాయంటారు. ఇక్కడ పేగులు కడుపు క్లీన్ అవ్వడానికి కాకుండా మొత్తం శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ అన్నింటిని కూడా బయటికి పంపించడానికి మళ్ళీ ప్రిపరేషన్ చేసి ఆ స్నేహపానం తాగించి నూనెతో తయారయ్యేటువంటి కొన్ని మూలికలు కలిపి తయారు చేసినటువంటి ఆయుర్వేద మందుని తాగించి ఎక్కడెక్కడ దాక్కునున్నటువంటి టాక్సిన్స్ అన్ని బయటకు తీసుకొచ్చి ఆ బయటకు వచ్చిన టాక్సిన్స్ అన్నింటిని కూడా పేగుల్లోకి పంపించి అక్కడి నుంచి మోషన్స్ ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ మోషన్స్ చేసే ప్రక్రియ కూడా ఒక్కరోజే ఉంటుంది, కానీ దానికి ముందు ఆల్మోస్ట్ ఒక 11 రోజుల నుండి 15 రోజుల దాకా ప్రిపరేషన్ చేస్తాము. ప్రిపరేషన్ అయిన తర్వాత ఈ డీటాక్సిఫికేషన్ చేస్తాము. ఆ మోషన్స్ అయిన రోజు మళ్ళీ గంజి తాగించడము, మరుసటి రోజు జావ, ఆ మరుసటి రోజు పొంగలి, ఆ మరుసటి రోజు చారు అన్నం అలా నెమ్మదిగా నార్మల్ ఫుడ్కి తీసుకొస్తాము. ఇట్లా 2 శోధన ప్రక్రియలు చేయడం ద్వారా శరీరంలో అక్యూములేట్ అయినటువంటి ఎండోటాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ లేదా దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా శరీరం నుంచి బయటికి పంపించడం ద్వారా కొంత ఫ్లెక్సిబిలిటీ పెరగడము అండ్ పెయిన్స్ తగ్గడం అనేది చూస్తాము. ఇక్కడ ముఖ్యంగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటి టాక్సిన్స్ని శరీరంలోంచి బయటికి పంపించాం కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ని పెంచడానికి ఇది ఒక పునాది అవుతుంది అన్నమాట. అయితే ఆల్రెడీ చాలా ఇమ్యూన్ సెల్స్ డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి, వాటిని మళ్ళీ ఇమ్యూనో మాడ్యులేటరీ డ్రగ్స్ ద్వారా వాటిని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇమ్యూనో మాడ్యులేటరీ డ్రగ్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయకుండా అది మళ్ళీ తన పని తను నార్మల్గా చేసే విధంగా మార్చే థెరపీ అన్నమాట. నార్మల్లీ స్టెరాయిడ్స్ ఇవ్వడం ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేస్తున్నాం. మన దేశాన్ని శత్రువుల నుంచి రక్షించాల్సినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పని చేయడం మానేసి అందులో కొంతమంది సైనికులు మన ఇండియన్స్ మీద అటాక్ చేస్తున్నారు అనుకోండి, అదే ఆటో ఇమ్యూనిటీ అంటే. ఇప్పుడు ఆ సైనికులు ఎవరో తెలియక మొత్తం సైన్యాన్ని జైల్లో పెట్టామనుకోండి, ఏమవుతుంది? బోర్డర్ ఖాళీ అయిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, అలాగే పాకిస్తాన్ సైన్యం అందరూ కూడా దేశంలోకి చొచ్చుకొని పోయి దేశంలో ముఖ్యమైన నగరాల మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ మన మీద అటాక్ చేస్తుంది కాబట్టి ఏ ఇమ్యూన్ సెల్స్ అలా అటాక్ చేస్తున్నాయో మనకు తెలియదు కాబట్టి మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేసేటువంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం ద్వారా మన శరీరం వల్నరబుల్గా అయిపోతుంది. అంటే మనం అన్ని అటాక్స్కి ప్రోన్ అయిపోతాం. ఏ బ్యాక్టీరియా వైరస్ ఏదైనా వచ్చి మన మీద అటాక్ చేయొచ్చు. వైటల్ ఆర్గాన్స్, హార్ట్, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, ప్యాంక్రియాస్, లివర్ ఇలాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్స్కి ఓపెన్గా అయిపో ససెప్టబుల్గా అయిపోతాయి అన్నమాట. అందువల్ల ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయడం కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ని మాడిఫై చేసి మళ్ళీ నార్మల్గా చేసేటువంటి, నార్మల్సీకి తీసుకొచ్చేటువంటి చికిత్సలు చేయాలన్నమాట. దాంట్లో పంచకర్మలో మూడు వస్తికర్మ చేయడం అనేది జరుగుతుంది. ఇది మూడు ఫార్మాట్స్లో చేయడం జరుగుతుంది. యోగవస్తి, కాలవస్తి, కర్మవస్తి అని చెప్పి మూడు రకాలుగా 8 రోజులు, 16 రోజులు, 28 రోజులు చేయడం జరుగుతుంది. సివియారిటీని బట్టి మోస్ట్లీ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లో 28 రోజులు ప్రతిరోజు ఒక స్పెషల్ మెడిసిన్ని యానల్ రూట్లో ఎనిమా లాగా పంపించడం జరుగుతుంది. ఈ మోషన్ వచ్చే మార్గంలోంచి మందును పంపించడం జరుగుతుంది. ఎందుకని మోషన్ వచ్చే మార్గంలోంచి పంపిస్తున్నారు? నోటి ద్వారా ఇవ్వచ్చు కదా అని చాలామంది అడుగుతారు పేషెంట్స్. ఈ నోటి ద్వారా మనం ఇచ్చే మెడిసిన్స్లో కొంత లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని రకాల మందులు మాత్రమే ఇవ్వగలము, అండ్ అది కూడా కొంత క్వాంటిటీ మాత్రమే ఇవ్వగలము. అంతకన్నా ఎక్కువ క్వాంటిటీని ఇస్తే దాన్ని అరిగించుకోవడానికి శరీరానికి చాలా కష్టం అవుతుంది. అరిగించి దాని తర్వాత అందులోంచి టార్గెట్ ఆర్గానికి వెళ్ళే మెడిసిన్ చాలా తక్కువ ఉంటుంది. మనం మ్యాక్సిమం మెడిసిన్ డైజెస్టివ్ ప్రాసెస్ని బైపాస్ చేస్తూ డైరెక్ట్గా ఎలా అయితే రక్తనాళాల్లోకి ఐవి ఫ్లూయిడ్స్ కానీ లేకపోతే ఐవి మెడిసిన్స్ కానీ ఎక్కిస్తారు, డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళి పనిచేస్తాయి. అలా డైరెక్ట్గా రక్తంలో ప్రవేశించి టార్గెట్ ఆర్గాన్ మీద పనిచేసే ఎక్కువ క్వాంటిటీ మెడిసిన్ని, హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ని సేఫెస్ట్ పాసిబుల్ వేలో, క్వికెస్ట్ పాసిబుల్ టైంలో పంపించడానికి ఒక అద్భుతమైన చికిత్సా ప్రక్రియ ఈ వస్తికర్మ అనేది. ఈ వస్తిని అర్ధ చికిత్స అని ఆయుర్వేదంలో అంటారు. మన ఆయుర్వేద చికిత్సల్లో 50కి పైగా చికిత్సలు పంచకర్మ, మిగిలినటువంటి సపోర్టింగ్ థెరపీస్ ఉన్నాయి. కానీ ఇవన్నిటి వల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఒక ఎత్తు అయితే అంతకన్నా ఎక్కువ రిజల్ట్ ఓన్లీ వస్తికర్మ ద్వారా వస్తుంది అని చాలా ఎక్కువగా కీర్తించేటువంటి అద్భుతమైన థెరపీ వస్తికర్మ. దీని ద్వారా ఈ ఇమ్యూన్ సిస్టమ్ని, ఇమ్యూనో మాడ్యులేటరీ డ్రగ్స్ని వస్తి మార్గం ద్వారా పంపించడం ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ లోపల చేంజెస్ని తీసుకొచ్చి నార్మల్ బిహేవియర్ ఇమ్యూన్ సెల్స్ చేసే విధంగా మనం చేయడం ఈ థెరపీ ద్వారా జరుగుతుంది. ఈ వస్తు అయిన తర్వాత నస్యకర్మ అని ఇంకొక థెరపీ ఉంది. ఇందులో మెడిసిన్ని ముక్కు ద్వారా డైరెక్ట్గా బ్రెయిన్లోకి పంపించే ప్రయత్నం చేస్తాం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి, అండ్ శరీరంలోను ఇంకా మిగిలిన మార్పులు, ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేయడానికి కావాల్సిన మార్పులు చేయడానికి ముక్కు ద్వారా మందును పంపిస్తాం. ఆయుర్వేదంలో నాసాహి శిరసో ద్వారం, నోస్ ఇస్ ద గేట్ వే టు హెడ్ టు బ్రెయిన్ అని చెప్తారు అన్నమాట. అయితే బ్రెయిన్కి నోస్కి ఏం కనెక్షన్ ఉంది అని చాలామంది ఇదివరకు అనుకునేవారు. ఎనటామికల్ స్ట్రక్చర్ డైరెక్ట్ ఓపెనింగ్ లేదు కదా అని. కానీ నోస్లో ముక్కులో వేసేటువంటి మెడిసిన్ డైరెక్ట్గా కాకుండా రిచ్ బ్లడ్ సర్క్యులేషన్లోకి అబ్జార్బ్ అయిపోయి బ్లడ్ ద్వారా బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. అండ్ ఆ మందులు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ క్రాస్ చేసే విధంగా, నార్మల్గా రక్తంలో ఉండే ప్రతిదీ బ్రెయిన్కి వెళ్ళగానే బ్రెయిన్ తీసుకోదు, ఎందుకంటే చాలా హానికరమైన పదార్థాలు కూడా రక్తంలోకి చేరొచ్చు. అలా రక్తంలో చేరినటువంటి హానికరమైన పదార్థాలు బ్రెయిన్ డ్యామేజ్ చేయకుండా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది సెలెక్టివ్గా కొన్ని తనకు తెలిసిన పదార్థాలు మాత్రమే బ్రెయిన్లోకి అలౌ చేస్తుంది. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, అఫ్కోర్స్ దానివల్ల మెదడుని రక్షించుకునే ఒక న్యాచురల్ మెకానిజమే కానీ మెదడు మీద పనిచేసే చాలా మందులు కూడా మెదడులోకి రానివ్వకుండా ఈ బ్రెయిన్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఆపిస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళేటువంటి అద్భుతమైన మెడిసిన్స్ని ముక్కు ద్వారా పంపించేటువంటి ప్రక్రియ నస్యకర్మ. ఇది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లోనే కాకుండా ఇంకా రకరకాల జబ్బుల్లోని ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నస్యకర్మ 7 రోజులు చేయడం జరుగుతుంది. ఈ సమయానికి ఆల్మోస్ట్ ఒక 30% ఇంప్రూవ్మెంట్ ఆ పేషెంట్లో మనకి కనబడింది ఈ 4 చికిత్సలు అయ్యేసరికి. దాని తర్వాత వహ్నికర్మ అనేటువంటి ఇంకొక ముఖ్యమైన చికిత్స, వహ్నికర్మ లేదా అగ్నికర్మ అని, పంచలోహాలతో చేసినటువంటి శలాకని హీట్ చేసి కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్లో, పర్టికులర్లీ ఎక్కడైతే బిగుసుకుపోయినదో ఆ పాయింట్స్లోని థర్మల్ ఎనర్జీని పంపించేటువంటి అద్భుతమైన చికిత్సా విధానము అగ్నికర్మ అన్నమాట. దీన్ని కూడా ప్రయోగించడం జరిగింది. వీటితో పాటు ఎన్నో ఎక్స్టర్నల్ థెరపీస్, చూర్ణపిండ స్వేదమని, ధాన్యముల ధార అని, సర్వాంగ ధార అని, శిరోధార అని, రోక్ష తైలాలతో అభ్యంగమని, స్వేదకర్మ అని, పత్రపోటలి స్వేదమని, ఇలా రకరకాల ఎక్స్టర్నల్ థెరపీస్తో పెయిన్ తగ్గిస్తూ ఫ్లెక్సిబిలిటీని పెంచుతూ ముఖ్యమైన ఈ పంచకర్మల ద్వారా ఈ లోపల మళ్ళీ ఆ బిగుసుకుపోయినటువంటి జాయింట్స్ని ఫ్లెక్సిబుల్గా లూజ్గా చేసి అందులో మళ్ళీ మృదుత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నము ఈ ట్రీట్మెంట్ ద్వారా చేయడం జరిగింది. ఇలా ఎన్నో మంది పేషెంట్స్కి మనము యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లో ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఇచ్చాము. అయితే ఇందులో ముఖ్యమైన విషయము ఈ ట్రీట్మెంట్స్తో పాటు వాళ్ళు ఆచరించాల్సినటువంటి పథ్యాలు అండ్ చేయాల్సినటువంటి ఎక్సర్సైజెస్, అలాగే ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజెస్, ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి కరెక్ట్గా జరిగితే ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా సాల్వ్ చేసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. అవేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా ఆడవారి పట్ల సమాజ దృక్పథం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. బయట మనం ఏమి సాధించినా ఇంట్లో నీకు ఈ చీర బాగుందో, ఈ వంట నీ చేయి తగిలి మహత్తరంగా మారిందో లాంటి చిన్న చిన్న ప్రశంసలు మన పాలిట పద్మశ్రీ పురస్కారాలే అవునంటారా? ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న స్త్రీలు మీ అభిప్రాయాల్ని అనుభవాల్ని మాకు ఈమెయిల్ చేయండి అన్నట్టు మీ అనుభవాలు చెప్పేటప్పుడు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి. మీరేం దిగులెట్టుకోకండి. మీరు పంచుకునే అభిప్రాయాలు అనుభవాలు ఇటువంటి స్థితిలోనే ఉన్న వేరే స్త్రీలకు మార్గదర్శకాలు కావచ్చు. ఇంతే కాదండి, వీటితో మన మహిళలకు అవసరమయ్యే చిన్న చిన్న చిట్కాలు, స్ఫూర్తిదాయకమైన మహిళల సమాచారం, లేటెస్ట్ ఫ్యాషన్ ఇలా అన్నీ అందిస్తుంది మీ ఆర్జే అశ్విని మన సరికొత్త కార్యక్రమం నవీనలో ప్రతి గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు. మరి మన సరికొత్త ప్రోగ్రాం నవీన కోసం మీరు మీ అనుభవాలను myindpodcasts@gmail.com తప్పకుండా పంపిస్తారు కదా.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5.5 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, నీరు మనందరికీ జీవనాధారం. చెట్లకు జంతువులకి కూడా నీరు అవసరం. మనం తయారు చేయలేనిది నీరు, వినియోగించుకోవటమే మన బాధ్యత. ముందు తరాల కోసం నీటిని పొదుపుగా వాడుట, వాన నీటిని ఒడిసిపెట్టే ప్రయత్నం, వీటి గురించి మరింత శ్రద్ధ చూపే టైం వచ్చింది. ఇది సమాజ హితం కోసం మైండ్ మీడియా వారు అందిస్తున్న సందేశం. జై హింద్.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి పునః స్వాగతం అండి. వెన్నెముకలో ఉండేటువంటి వెన్నుపూసలు, వెర్టిబ్రే అనేవి ఒకదానితో ఒకటి అతుక్కుపోవడం వల్ల వచ్చేటువంటి యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అనే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సల ద్వారా ఎట్లా ఈ ట్రీట్మెంట్ అనేది మనము ఎంత బాగా తగ్గించుకోవచ్చు, దాంట్లో ఏం చేస్తాం అనేది చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ట్రీట్మెంట్తో పాటు మనము ముఖ్యమైనటువంటి పథ్యాలు, అలాగే ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజెస్, జనరలీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేయిస్తాము పేషెంట్స్కి, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. శరీరంలో మంచి మార్పులు తీసుకురావాలి అంటే అది శరీరమే చేసుకుంటున్నా కూడా శరీరానికి సపోర్ట్ చేయడానికి శరీరానికి చక్కటి న్యూట్రిషన్ అందించాలి, పోషణ అందించాలి. ఆ పోషక విలువలు అన్నీ ఏ ఆహారంలో ఉంటాయి? సాత్విక ఆహారంలో ఉంటాయి. అంటే అప్పుడే వండినటువంటి చక్కటి ఆహారం వేడివేడిగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అలా కాకుండా ఎప్పుడో వండిని, నిల్వ ఉంచినవి, ఫ్రిడ్జ్లో పెట్టినవి, రెండోసారి వేడి చేసినవి అటువంటివి తీసుకోవడం ఎంత మాత్రం, ముఖ్యంగా యాంకులైజింగ్ స్పాండిలైటిస్ పేషెంట్స్కి ఎంత మాత్రం మంచిది కాదు. సో వేడివేడిగా ఉండినటువంటి ఆహారం, అది కూడా ఓవర్గా ఉండేకుండా డీప్ ఫ్రైలు, ఎక్కువ స్పైసీగా, ఎక్కువ మసాలా ఆయిల్ వేసి ఫ్రై చేసినటువంటి, ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారాలు అన్నీ వేసినటువంటి ఆహార పదార్థాలు జనరల్లీ శరీరంలో రకరకాల ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. అందువల్ల మితంగా ఉప్పు కారం వేసి, విపరీతమైన మసాలాలు వేయకుండా, ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేయకుండా, డీప్ ఫ్రైలు చేయకుండా, మామూలుగా ఉడికించిన ముందు కూరలు, సింపుల్ బ్లాండ్ ఫుడ్ అనేది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ వాళ్ళు తినమని చెప్తాం అనమాట. అండ్ నొప్పులు పెంచే కొన్ని ఐటమ్స్ బంగాళదుంపలు, అలాగే గుమ్మడికాయ, గోంగూర, ఇంకా పళ్ళలో అరటిపండు, పనసపండు ఇటువంటివి తీసుకోవద్దని చెప్తాం. గడ్డ పెరుగు మంచిది కాదు, చిలికిన మంచిగా తీసుకోమని చెప్తాం. ఇలా కొన్ని ఆహారంలో మార్పులు, అండ్ ముఖ్యంగా ఈ చికిత్స అవుతున్నప్పుడు అండ్ పూర్తిగా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే దాకా కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎంత మాత్రం తీసుకోవద్దు అని చెప్తాం. గుడ్డుతో సహా ఏది తీసుకోవద్దు అని చెప్తాం. సో ఇప్పుడు నేను ఏదైతే పథ్యాలు చెప్పానో, ఇవి ఆయుర్వేద చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులు తినకుండా ఉంటే వాళ్ళ హెల్త్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉన్నదనమాట. యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ తొందరగా రెస్పాండ్ అవుతుంది మందులకి ఈ ఆహార పదార్థాలు తినకుండా ఉంటే. ఇక తినవలసినటువంటి పదార్థాల్లో ఇందాక నేను చెప్పాను సాత్విక్ ఫుడ్ అని, అన్ని రకాల పళ్ళు తినొచ్చు, అన్ని కూరగాయలు మంచివే, అండ్ అప్పటికప్పుడు వండినవి, ఎక్కువ ఫ్రై చేయనివి అటువంటి సాత్విక్ ఫుడ్ తినడం, పాలు, పెరుగు, పాలు మంచిగ, నెయ్యి, ఈ డైరీ ప్రొడక్ట్స్ కూడా మంచివే, వాటి వల్ల ఏమీ ఇబ్బంది లేదు. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మితంగా ఒకటి రెండు డ్రై ఫ్రూట్స్, అన్ని ఒక నాలుగైదు రకాలు, జీడిపప్పు లేదా బాదం, అంజీర, అకరోట్, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం ఒకటి రెండు అలా నీటిలో నానబెట్టి అవి తీసుకోవడం కూడా ఎక్కువ పోషణ అందిస్తుంది శరీరానికి. సో ఈ పోషక పదార్థాలు ఎక్కువ శరీరానికి అందేలాగా చూసుకోవాలంటే కేవలం బియ్యం, గోధుమలే కాకుండా ఈ మధ్యన కాలంలో మనం బాగా వింటున్నటువంటి మిల్లెట్స్, చిరుధాన్యాలు, రకరకాల చిరుధాన్యాలు మన చుట్టుపక్కల దొరికేవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషల్ న్యూట్రియంట్ ఉంటుంది. సో అన్ని తినడం ద్వారా అన్ని రకాల న్యూట్రియంట్స్ మన శరీరానికి అందించుకోగలుగుతాం. సో అది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చేయాల్సిన పని. సో ఇవి ఆహారంలో మార్పులైతే, ఇక మనసు మెయిన్గా ఆటో ఇమ్యూనిటీలో మైండ్ వీక్ అవ్వడము, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల, భయం, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపం ఎక్కువ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. కాబట్టి ఇవేమీ రాకుండా మనసు పైన మన నియంత్రణ ఉండడం కోసం ప్రాణాయామాలు ఒక మూడు లెవెల్స్లో మేము పేషెంట్స్కి నేర్పిస్తాము. ప్రాణాయామంలో చాలామంది అనులోమ విలోమం నేర్పిస్తుంటారు. అయితే ప్రాణాత్ ఆయామం అంటే ప్రాణవాయువు తీసుకోవడంలో ఉన్నటువంటి ఒక పాజ్, గాలిని బంధించడం, కుంభకం చేయడం అనేది, అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేషియోస్లో ప్రాక్టీస్ చేస్తాం పేషెంట్స్ చేత. దాంతోపాటు సైలెన్స్ ప్రాక్టీస్ చేయడము, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడము, నాన్ జడ్జ్మెంట్ ప్రాక్టీస్ చేయడము. సైలెన్స్ అంటే ఏ విధమైనటువంటి థాట్స్ లేకుండా వేరే వాళ్ళతో మాట్లాడకుండా ఉండడమే సైలెన్స్ కాదు. పుస్తకం చదువుతుంటే పుస్తకం రాసిన ఆధార్తో మనం కాన్వర్సేషన్లో ఉన్నట్టు, ఏదైనా వింటుంటే చూస్తుంటే వాళ్ళతో మనం కాన్వర్సేషన్లో ఉన్నట్టు, అవి ఏం చేయకుండా కళ్ళు మూసుకుని ఉన్నా కూడా మన మనసుతోనే మనం కాన్వర్సేషన్ చేస్తున్నాం. ఈ ఏ కాన్వర్సేషన్ లేకుండా ఏ విధమైన థాట్లెస్ స్టేట్లోకి మనసును తీసుకెళ్ళడం అనేది సైలెన్స్ ప్రాక్టీస్ అనమాట. దీనికి కొన్ని మెంటల్ ఎక్సర్సైజెస్ నేర్పించడం ద్వారా సైలెన్స్, థాట్లెస్ స్టేట్లోకి మన పేషెంట్స్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామం, మెడిటేషన్, ఇవన్నీ కూడా రీజనరేషన్కి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సైలెన్స్తో పాటు మెడిటేషన్, మెడిటేషన్లో ఏంటంటే సైలెన్స్లో మనసు ఏ పని చేయకుండా శూన్యస్థితిలో ఉంటుంది. అండ్ మెడిటేషన్లో ఏంటంటే మనసుని ఒక పర్టికులర్ దానిపైన ఏకాగ్రత ఉంచి కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్యూజ్ అంటే మనం ఒక భగవంతుని మూర్తిని ధ్యానించడం కానీ, ఒక మంత్రాన్ని జపించడం కానీ, లేదంటే మన శ్వాస పైన ధ్యాస ఉంచడం కానీ, లేదంటే గోడపైన ఒక చుక్క పెట్టి ఆ చుక్కను చూడడం కానీ, ఇట్లా మనసుని దానిపైనే కేంద్రీకరించి అక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసుని మళ్ళీ ఓపిక్గా అక్కడ తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మెడిటేషన్ అనేది కేవలం ఏదో 10 నిమిషాలు 20 నిమిషాలు దేవుడి గదిలో కూర్చుని చేసేది కాదు. రోజంతా కూడా మనం మెలకుగా ఉండే ప్రతి క్షణం కూడా మెడిటేషన్ చేయొచ్చు. అది మనం మా పేషెంట్స్కి మేము నేర్పిస్తాము. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రషింగ్ చేస్తున్నాం, పళ్ళు తోముకుంటున్నప్పుడు ఇంకా వేరే ఏది ఆలోచించకుండా పూర్తి కాన్సన్ట్రేషన్ బ్రషింగ్ మీదే పెడితే అది కూడా మెడిటేషనే. షూ పాలిష్ చేస్తున్నాం, ప్రపంచంలో ఎవరూ చేయలేనంత బాగా అందంగా పాలిష్ చేస్తున్నాం. ఆ టైంలో వేరే ఏది ఆలోచించకుండా షూ పాలిషే చేస్తున్నాం. అన్డివైడెడ్ ఫోకస్ అటెన్షన్ దానిపైనే పడితే, స్నానం చేయడం కావచ్చు, లేదా మనం పని చేసుకోవడం కావచ్చు, ఆహారం తినడం కావచ్చు, ప్రతిదీ కూడా ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు పూర్తి కాన్సన్ట్రేషన్ ఆ వ్యక్తిపైనే పెట్టి మనం మాట్లాడడం, లేదా మన పని ఆఫీస్లో పని చేసుకుంటుంటే పూర్తి కాన్సన్ట్రేషన్ మధ్య మధ్యలో ఫోన్ చూసుకోకుండా పూర్తి ఏకాగ్రత ఆ పని మీద చేయడం, ఇవన్నీ కూడా మెడిటేషన్స్గానే మనం చెప్తాం అన్నమాట. సో ఆ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం నేర్పిస్తాము. అట్లానే నాన్ జడ్జ్మెంట్, అంటే జనరలీ పేషెంట్స్ ఇది ఎందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది, నేను ఏమైనా పాపం చేశానా, లేకపోతే ఏం తింటే ఇలా వచ్చింది, ఇలా చాలా అనాలిసిస్ చేసుకుని, ఒక జబ్బుల గురించే కాదు ప్రతి జీవితంలో జరిగే ప్రతి ఈవెంట్ గురించి, ప్రతి మనిషి గురించి, అవతల వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు, వాడు రైటా నేను రైటా, ఇలా అనాలిసిస్ జరుగుతుంది, ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తాం. సో మనం పేషెంట్స్కి నాన్ జడ్జ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఏది ఎలా జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్పిస్తాం అన్నమాట. మనం చేయాల్సిన పని మనం చేస్తూ, ఏదైతే భగవద్గీతలో చెప్పారో దాన్ని మనం చేయాల్సిన పని మనం చేస్తూ, ఇది ఎందుకు ఇలా అయింది, ఇలా ఎందుకు అయింది, అలా ఎందుకు అయింది, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే అనాలిసిస్ జడ్జ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయకుండా, దానికోసం ముందు ఒక రోజుకు ఒక గంటతో స్టార్ట్ చేసి రోజంతా కూడా నాన్ జడ్జ్మెంట్ ప్రాక్టీస్ చేయగలిగే స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో ఇవి కొన్ని మెంటల్ ఎక్సర్సైజ్, వీటితో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ బోర్డ్ అని యోగాసనాలు, అలాగే కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా ప్రశ్న చేత చేయించడం ద్వారా ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది, వెన్నెముకలో ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాము. సో ఆయుర్వేద చికిత్సలు, ఆయుర్వేద మందులు, ప్రాణాయామము, ధ్యానము, సైలెన్స్ ప్రాక్టీస్, నాన్ జడ్జ్మెంట్ ప్రాక్టీస్, అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగాసనాలు, ఇవన్నీ చేయడం ద్వారా యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తాము. ఎంతోమంది పేషెంట్కి సక్సెస్ఫుల్గా తగ్గి నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఈవెన్ HLA-B27 కూడా నెగిటివ్ అయిన పేషెంట్స్ ఉన్నారు. ఇంత చక్కటి చికిత్స విధానం మనకు అందుబాటులో ఉంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ ఉంటే వాళ్ళ దగ్గరలో ఉండే ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించి ఈ వైద్యం చేయించుకోమని చెప్పండి. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో ఎవరైనా నొప్పి రెస్ట్ తీసుకుంటే పెరుగుతోంది అంటే ఇమ్మీడియట్గా వాళ్ళని టెస్ట్ చేయించుకుని అది ఎందువల్ల వస్తుంది, నడు నొప్పి కానీ ఇంకా వేరే జాయింట్ల నొప్పి కానీ ఎందువల్ల వస్తుందో తెలుసుకుని ఇనీషియల్ స్టేజ్లోనే ట్రీట్ చేసుకోవడము. అండ్ అసలు ఇలాంటి సమస్యలు రాకుండా మంచి లైఫ్ స్టైల్, మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ కూడా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసే ప్రయత్నము, సమయానికి తినడం, సమయానికి పడుకోవడం, సమయానికి లేవడం, చక్కటి ఆహారం తీసుకోవడము, మనసును ప్రశాంతంగా పెట్టుకోవడము, ఇటువంటివన్నీ చేస్తూ మంచి హెల్త్ని మెయింటైన్ చేస్తూ ఎటువంటి జబ్బులు రాకుండా, ఎటువంటి మందులు అవసరం లేకుండా హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలని మీరు కోరుకుంటున్నాను, మీరందరూ లీడ్ చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందిస్తున్నాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు డాక్టర్ సుందర్రాజ్ పెర్మాల్ గారి ఆరోగ్యవాణి కార్యక్రమం అక్టోబర్ 7, 2019 నాటి ఎపిసోడ్
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.